మాటకు అందేది ఏది కూడా మాటకు అందని దాని గురించి చెప్పలేదు. కనుక మాటకు అందని దాని గురించి ఏది చెప్పగలదు? మౌనమే చెప్పగలదు. సాంద్రమైన ఆనందానుభవమే మౌనం. అందుకు సృష్టిలో ఏ శబ్దం చెప్పినా అది జాతివాచక, క్రియావాచక, గుణవాచక, నామవాచకములు అవుతాయి. కానీ నాలుగు వాచకములకు అందనటువంటిది మనస్సుకి మాటకి కూడా అందని ఆ తత్వం గనక మౌనంతోనే అది తెలుస్తున్నది గనక మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం. ఆ మౌనము ద్వారా పరబ్రహ్మతత్వాన్ని ప్రకటించినటువంటి వాడు యువానం, యువకుడై కూర్చున్నట్ట. ఆయన ముందందరూ వృద్ధులున్నారు. ఏమిటి ఆయన యువకత్వంలో ఉన్న గొప్ప విశేషం? యువక రూపంలో ఎందుకు కనిపించాలి అంటే నిత్య యౌవన మదశాలిని అని అన్నాం. నమ శివాభ్యాం నమ యవ్వనాభ్యాం అని ఎప్పుడు నిండు యవ్వనంలోనే ఉంటాడు ఆయన. మన ముత్తాతలు ముత్తాతలు కూడా ఆయన అలాగే ధ్యానించారు. మన ముని 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 మని మనవలు కూడా అలాగే ధ్యానిస్తారు. ఎప్పటికీ ఆయన యువకుడే. కానీ నమో వృద్ధాయచ సమృద్ధనేచ అని మళ్ళీ అంటాం. అయితే వృద్ధుడు అంటే జీర్ణుడు కాడు ఆయన, పెద్దవాడు. అది ఆయనకు జీర్ణత్వం ఎక్కడండి? పెద్దవాడు. అంత పెద్దవాడు నిత్య యవ్వనంలో కనిపిస్తున్నాడు. చుట్టూ ఉన్నవాళ్ళు పండిపోయిన వాళ్ళు. ఈ పండిపోవడం అనేది సాధన దశలో పరిణతిని చెప్తుంది. పరిణతికి చెందిన వాడికే ఆయన సాక్షాత్కారం. పరిణతికి చెందిన వాడికి అలాంటి పరిణతికి చెందడం తల పండిపోవడం అనేది ఆయన తెలియజేస్తుంది. ఆయన నిత్య యవ్వనుడు అంటే దాని అర్థం బాల్యము అంటే ఎదగకుండా ఉండే తనానికి చిహ్నమది, ముసలితనం అంటే జీర్ణించిన తనానికి చిహ్నమది. అటు జీర్ణము లేదు, ఇటు ఎదగని లక్షణము లేదు, పూర్ణత్వం ఆయన దగ్గర ఉంది గనక ఆకృతిలో యవ్వనం అనేటువంటిది సర్వ ఇంద్రియములు కూడా పూర్ణ చైతన్యంతో విలసిల్లడానికి సంకేతం. అది కనుక మనలాంటి యవ్వనం కాదు. అందుకే భగవద్ రూపములన్నీ తత్వాన్ని చెప్తాయి. అది ముందుగా మనకి ఆకర్షణీయమైన మంగళ రూపం ఉంటే దృష్టి నిలుస్తుంది. క్రమక్రమంగా ఆ రూపం మన తత్వంలోకి తీసుకుపోతుంది. అది ఇక్కడ చెప్పడం. ఆ భగవానుడు ఋషిగణై ఆవృతం బ్రహ్మనిష్టై, బ్రహ్మనిష్ఠుల చేత ఆవృతుడైన ఆచార్యేంద్రుడు, ఆచార్యులకు ఇంద్రుడు. ఇంద్రుడు అంటే శ్రేష్ఠుడని, ఈశ్వరుడని అర్థం. ఇది ఐశ్వర్యే అనే ధాతువు నుంచి ఇంద్రశబ్దం వచ్చింది. కనుక వేదాదుల్లో ఇంద్ర అంటే పరమేశ్వరుడు అని అర్థం. ఆచార్యేంద్రం ఆచార్యులందరికీ ఈశ్వరుడైనటువంటి వాడు. కర్రకలిత చిన్ముద్రం ఏమిటండి ఆ చేతుల్లో ఎన్ని లేవు ఆయనకి? నాలుగున్నాయి. నాలుగు చేతులు వాడు కదా, నాలుగుంటే అన్నీ వదిలి ఇదే ఎందుకు చెప్పారండి? ఇంకోటి లేదు ఈ శ్లోకంలో. అంటే మిగిలిన మూడు కూడా అక్కడికి వచ్చి ఆగిపోవాలి. అది ఇక్కడ స్వామి విద్యల యొక్క సర్వస్వరూపాన్ని తన చేతి ముద్రల్లో చూపిస్తున్నాడు. ఒకటి అక్షమాల. అక్షమాల అక్షరశక్తికి సంకేతం, మంత్రశక్తికి సంకేతం. అలాగే పుస్తకం శాస్త్ర విద్యలన్నిటికీ సంకేతం. ఇక ఆయన వీణ నాదస్వరూపానికి సంకేతం, యోగ సాధనకు సంకేతం. వెన్ను వీణే ఆయన వీణ అని మనం అనేక మార్లు చెప్పుకున్నాం. నేను ఇంక ఎక్కువ వెళ్ళనట్టు. కనుక మన యొక్క యోగ సాధన యోగము ద్వారా పొందబడేవాడు అని చెప్పడానికి ఆ యోగానికి సంకేతంగా వీణని తీసుకున్నారు. అయితే మరికొన్ని రూపాల్లో అమృతం మాత్రమే ఉంటుంది. అమృతం ఎందుకు పెట్టుకున్నారు? ప్రతి దానికి ఒక అర్థం ఉందండి. ఇది నేను ఒక్క దక్షిణామూర్తికి మీకు వ్యాఖ్యానిస్తున్నాను. మీరు ఏ దేవతామూర్తిని తీసుకున్నా ఇన్ని అర్థములు ఉంటాయి. దాన్ని బట్టి మీరు చెప్పచ్చు మాకు ఇందరు దేవతలు ఎందుకు అంటే మా దైవానికి ఇన్ని శక్తులున్నాయి గనక శక్తికొక్క దేవత చొప్పున్న ఒకే దేవుడిని దేవతలు ధరించారు. ప్రతి రూపంలో ఒక ఆంతర్యం ఉంది అనేది మీరు ఎప్పుడు అందరికీ చెప్పడానికే తెలుసుకోవాలి. ప్రతి రూపంలో ఆంతర్యం ఉంది. కనుక నాలుగు చేతుల్లో ఆయన ఎన్ని ఇస్తున్నాడండి? శాస్త్ర విద్యలకు పుస్తకము, మంత్ర విద్యలకు అక్షమాల, అక్షర విద్యకి అక్షమాల, నాద విద్యకి యోగ విద్యకి వీణ పట్టి ఉన్నాడు. దాని తర్వాత వీణ బదులుగా కొన్ని మూర్తుల్లో మనకు కనిపించేటువంటిది ప్రధానంగా అమృత పాత్ర. ఇది చాలా ముఖ్యం. అందులో మా అమ్మ దక్షిణామూర్తి రూపిణి శారదాంబ చక్కగా అమృత కలశం పట్టుకుంది. ఎందుకు అమృత కలశం పట్టుకుంది అంటే విద్యయ అమృతమశ్నుతే అని వేదవాక్యం చెప్తున్నది. విద్య ద్వారా పొందవలసింది అమృతం. అసలు అమృతం అనే దానికి తాత్విక అర్థం ఏంటంటే శాశ్వత కైవల్య ప్రాప్తి అనేది. అంతేకాదు అమృతము అంటే మనల్ని పోషించేది, మనల్ని ఆనందింపజేసేది. ఇది లౌకికంగా మనం చెప్పుకోవలసిన అర్థం. ఎందుకంటే భగవత్ స్వరూపానికి కూడా వాడివాడి యొక్క మానసిక స్థాయి బట్టి అనుగ్రహం అనేది ఉంటుంది. చిన్నపిల్లవాడికి చాక్లెటే పరమార్థం అన్నప్పుడు ఆ తల్లిదండ్రులు చాక్లెటే ఇస్తారు. అంతేగాని చాక్లెట్ జీవిత లక్ష్యం కాదని ఆయన మరేమిటో అని ఆ స్థాయిలో వాడికి ఉపన్యాసం ఇవ్వకూడదు. వాడికి అప్పుడు అదే ఇవ్వాలి వాడికి. కనుక మా దక్షిణామూర్తి కూడా ఏం చేస్తారంటే ఏం కావాలి అన్నీ ఇస్తున్నాడు. అయితే అవన్నీ ఇచ్చి ఇచ్చి అన్న అయిన తర్వాత అసలు రా అని అప్పుడు చూపిస్తాడు ఇది. అందుకే ఆ తర్వాత అమృత కలిసి ఉంది ఆ చేతులు అక్కడ ఆగుదాం మనం. అమృత కలశం విద్యయ అమృతమశ్వినితే అని ఒక్కసారి వేదాంతం వైపు జంప్ చేయ. ఎందుకంటే ఇవన్నీ వదిలేసి వేదాంతం మీద జంప్ చేయడం వల్లే ఈ దేశంలో ధర్మం అనే ప్రధాన ధాతువు చాలా దెబ్బతినేసింది. ఎందుకంటే చతుర్విధ పురుషార్థాల్లో చివరిదైన మోక్షం గురించి ఉపన్యాసాలు ఇచ్చేవారు వినేవాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ప్రథమ పురుషార్థమైన ధర్మం దగ్గర దెబ్బతీరుస్తున్నారు. దీని పట్ల బాగా అవగాహన లేని వాళ్ళకి ఏం చెప్పి ప్రయోజనం ఏంటండి? కనుక ధర్మం చాలా అవసరం, దానికి ధర్మబద్ధంగా నడపగలిగేటువంటి జ్ఞానాదులన్నీ ఇచ్చేవాడు ఆయన. అందుకే శాస్త్ర విద్యలన్నీ కూడా ఆయన చేతిలోనే ఉన్నాయి. వేదములు ఆయన ఊరికే ఏర్పాటు చేయడా, ధర్మశాస్త్రములు ఆయన ఊరికే ఏర్పాటు చేయడా, అవి మాత్రం ఆయన ఇవ్వలేదా? కేవలం వేదాంతమైన ఆయన ఇచ్చింది, ధర్మశాస్త్రాలు ఆయన ఇచ్చాడు. భారతీయ ధర్మం అంటేనే శృతి స్మృతి పురాణానామాలయం, వీటన్నిటికీ అయితే వీటన్నిటి యొక్క లక్ష్యం ఇదే. మళ్ళీ అందుకే చిట్ట చివరికి అది అది మెయిన్ అది, కానీ వీటన్నిటికి లక్ష్యం అది. కనుక అమృతము అంటే ఆనందింపజేసేది, పోషించేది. ఇది చదువు విద్య అనే దానికి ప్రయోజనం అది. చూడండి, ఏ విద్య అయినా మనం ఎందుకు చేస్తాం? దానివల్ల పోషింపబడతాం, పోషింపబడి ఏమవుతాం? ఆనందంగా ఉంటాం, అంతే కదండి. కనుక ఆస్వాదించాలనిపించేది ఆనందం, దానివల్ల మనం పోషింపబడుతున్నాం. కనుక పోషణ ఆనందం ఈ రెండిటి యొక్క శక్తికి అమృతం సంకేతం. కనుక అమృత కలసమై ఉన్నాడు అంటే ఆ విద్యాస్వరూపుడైన దక్షిణామూర్తిని ఉపాసించడం వల్ల ఏ విద్య ద్వారా మనం ఆనందింపబడతామో, ఏ విద్య ద్వారా పోషింపబడతామో ఆ విద్యను ఆయన ఇస్తాడు. అది ఎక్కడ చెప్పబడుతున్నది. కనుక చేతులు చూస్తే చాలు ఆయన ఏమిస్తాడో తెలిసిపోతుంది. ఎవరైనా మన దగ్గరకు వచ్చేటప్పుడు చేతిలో మంచి స్వీట్ ప్యాకెట్ పట్టుకుని వస్తే ఏమిస్తున్నాడో మనకు తెలిసిపోతుంది, అవునా లేదా? దాచితే ఏమిస్తాడా అని డౌట్, కానీ పట్టుకుంటే తెలియదా అండి? కనుక ఏం పట్టుకుంటాడో దాన్ని బట్టి తెలుస్తుంది. బెత్తం పట్టుకొస్తే ఏం చేస్తాడో కూడా తెలుసు. కనుక భగవద్ దేవతలు ఆయుధం ఎందుకు పట్టుకున్నారంటే తద్వారా వాళ్ళు ఇవ్వబోయే అనుగ్రహాన్ని చూపిస్తున్నారు. కనుక తాను ఇవ్వబోయే అనుగ్రహాన్ని నాలుగు చేతులతో చూపిస్తున్నాడు అంటే అర్థం నాలుగు వైపుల నుంచి ఇస్తాడట. మనం ఎటు వెళ్ళినా అందుకుంటాడు ఆయన. చతుర్దిక్కులు ఎందు వ్యాపించినటువంటి విశ్వవ్యాపక చైతన్యమైన విశ్వేశ్వరుడే దక్షిణామూర్తి అయి నాలుగు చేతులతో ఇస్తూ కరకలిత చిన్ముద్రం. ఇక్కడ ఆగుదాం, మొదటి మూడు తేలిగ్గైపోయాయి. ఇక్కడికి వచ్చినప్పటికీ దీనికి లక్ష వ్యాఖ్యానాలు ఒక్కొక్కరు చెప్తారు. ఈ మధ్య మనకి హీలింగులని కొత్త వచ్చాయి, చాలా సంతోషమే. ఎందుకంటే మన శక్తిని మనం క్రమంగా విస్మరిస్తున్నప్పుడు పక్కవాడు నేర్పుతూ ఉంటాడు, ఏం చేస్తాం? అలా వస్తూ ఉంటే మనకు కొన్ని కొన్ని హీలింగులు. వాళ్ళు ఒక పుస్తకాన్ని తెచ్చారు, శరీరంలో ఈ చెయ్యి చాలా గొప్పదని, చెయ్యి చాలా గొప్పదని, ఈ చేతితో ఎన్నో చెయ్యొచ్చని, దాని నుంచే హీలింగులనే వచ్చాయి. షట్చక్రముల్ని స్పందింపజేసేవన్నీ చేతిలోనే ఉన్నాయని, అసలు మన దేహం పంచభూతాత్మకమైనదని, ఈ పంచభూతాత్మకమైన ఈ దేహాన్ని నిగ్రహించడానికి 5 వేళ్ల గుర్తుతో భగవంతుని చేతిని ఏర్పాటు చేశాడని, దీని యందు ఎన్నో ఉన్నాయని మనకి ఇప్పుడు వాళ్ళందరూ చెప్తున్నారు. కానీ వేదంలో అయం మే హస్తో భగవాన్, అయం మే భగవత్తరహ అని వర్ణన కనిపిస్తుంది. ఈ హస్తమే భగవత్ స్వరూపము అని చెప్పారు. దీని సర్వశక్తులు ఉన్నాయి పంచభౌతికమైన ఈ దేహంలో, దానితో నడిచేటువంటి ఈ దేహచక్రంలో దేనిని బాగు చేయాలన్నా చేతి ద్వారా చేయొచ్చు అని ఇటీవల ప్రెషర్లు పంక్చర్లు చాలా వచ్చాయి మనకి. ఇలా చెప్పేటప్పుడు ఈ మధ్య గ్రంథంలో చూడడం తటస్థించింది, ఈ ముద్ర గాని ప్రెస్ కూడా అక్కర్లేదుట, ఈ ముద్ర గాని పడితే వెంటనే ఏకాగ్రత పెరుగుతుంది, బ్రెయిన్ యాక్టివేట్ అవుతుందన్నారు. అందుకే ధ్యానంలో ఈ ముద్ర పట్టడం మనకు కనిపిస్తుంది, ఆ ఏకాగ్రతను తెలియజేస్తుంది. కనుక ఏ గురుస్వరూపానికైనా దీన్ని ముద్రగా చెప్తారు. అయితే ఇది మళ్ళీ దక్షిణమే, ఇది మళ్ళీ దక్షిణ హస్తం అవుతోంది, సర్వసమర్థతని తెలియజేసే దివ్య హస్తం. ఈ దక్షిణ మూర్తిగా ఆయన చూపిస్తున్నది ఏమిటంటే ఒకటే చెప్పేశారు, శృత్యర్థం దర్శయతుం జీవబ్రహ్మైక్యం. శృత్యర్థము సమస్త వేదం యొక్క ప్రయోజనమైన జీవబ్రహ్మైక్య లక్షణం ఏదిందో దాన్ని చెప్తున్నది అనేది అక్కడ ప్రతిపాదన అయిపోయింది. ముందు ఏకాగ్రత ఇవన్నీ పక్కన పెడదాం. దీన్ని ఈ చిన్ముద్రను కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు వ్యాఖ్యానించారు, మొదటి స్థాయి చెప్తాను. ఇక్కడ ఇది చూపించేటప్పుడు అభయహస్తం, అవునా కదా? మనం కూడా నేచురల్గా ఏ ముద్రలు మనకు తెలియకపోయినా ఎవడైనా మన దగ్గరకు వచ్చిన గతి ఏమిటంటే ఉండుంటుంటాం. ఆ ఉండుండని వాడు అనగానే వీడికి అంత రిలీఫ్ అండి మనకి, అమ్మయ్యా నా గురించి చూసుకుంటున్నాడు. అలాగే భగవానుడు కూడా మనల్ని ఇలా అంటాడట. అంటే అభయహస్తం ఆ చెయ్యి చెప్తోంది, అందుకే దీని పేరు ముద్ర అన్నారండి. ముద్ర అంటే అర్థం ముదం రాతి ఇది ముద్ర అన్నారు ఇక్కడ. అంటే వాడి మనస్సులో ఏముందో మనకు తెలిసేది ఆ చెయ్యి చూపించడంతో తెలిసిపోయిందిట. అంటే మనకు ఏదైతే అర్థం కాకుండా ఉందో అది తెలిసిపోయింది కనుక అర్థమై ఆనందం కలిగింది. ఏ భంగిమ వల్ల మనకు ఆనందం కలిగిందో ఆ భంగిమ చూపించిన ఆ విషయాన్ని ముద్ర అని అన్నాం. ముదం రాతి ఇది ముద్ర, ఆనందమును కలిగించినది. కనుక అభయం అది చూడగానే అమ్మయ్యా నాకు అభయం ఇస్తున్నాడు. అందుకే దేవతా మూర్తిని చూస్తే చాలు మనకు ఆ ఫీలింగ్స్ కావాలి. అభయం వరద, వరద అని ఇలా ఉంటుంది. ఎందుకంటే ఆయన ఊర్ధ్వము నుండి కురిపిస్తున్నాడు. ఆయన ఎప్పుడు కురిసేది పయనించానండి, సూర్యకాంతైనా వర్షమైనా పైనుండి కింద కురవలసిందే. సర్వోన్నతుడైన మహానుభావుడు మన వైపు ఎన్నో కురవాలి. అందుకే వరద హస్తం ఇలా ఉంటుంది, అభయహస్తం పైన ఉంటుంది. ఎందుకంటే అసలైన అభయం అక్కడే ఉంది అది చెప్పడం అన్నమాట. ఆ ఊర్ధ్వమునందున్న తన స్వరూపమే అది చూపిస్తున్నాడు. ఈ అభయహస్తంలో చిన్న మార్పు చిన్ముద్ర అంతే. అంటే అర్థం జ్ఞానముతో కూడిన అభయం ఇస్తున్నాడు అనమాట. అది పొందే వరకు కూడా మనకి శాంతి ఉండదు. అసలైనది అది, ఆ జ్ఞానంతో లభించేది. ఎందుకంటే ద్వైతం భయం, అద్వైతం అభయం అని వేదమే చెప్పింది. ద్వితీయాద్వై భయం భవతి అని. కనుక అద్వైతముద్రే అభయం. ఊరికినే చెయ్యి కాదయ్యా, ఏ చెయ్యి అద్వైతముద్రని చెప్తుందో ఆ చెయ్యి అభయం. కనుక ఇది అద్వైతముద్ర, ఇది జ్ఞానముద్ర. అందుకే జీవ బ్రహ్మైక్యాన్ని చెప్తుంది కనుక దీన్ని అద్వైతముద్ర అని వ్యాఖ్యానిస్తాం. కాదండి, అంతదాకా పక్వము చెందని వాళ్ళు ఉంటారే, వాళ్ళు ఇంకోలా వ్యాఖ్యానించుకున్నారు, దాన్ని చెప్పుకుంది. అది కూడా గొప్ప మాట. ఎందుకంటే అది సాధనావస్థలో చెప్పిన మాట. అది మనకు చాలా రుచిగా కూడా అనిపిస్తుంది. అది ఒక్కసారి మనం చూస్తే ఈ పంచలో మనం లెక్క వేసే తీరు ఎలా ఉంటుంది. చిటికెన వేలు నుంచి లెక్క వేస్తారు ఎవరైనా, 1, 2, 3, 4, 5 ఇలా మనం లెక్క వేస్తాం. దీనికి చాలా చాలా రహస్యాలు మనకి చెప్తూ వచ్చారు ఇక్కడ. మొదటిగా ఈ చూపుడు వేలు దేన్నైనా చూపించేది చూపుడు వేలు, ఇది అని నిర్దేశించేది తర్జనీ ఈ చూపుడు వేలు. ఈ చూపుడు వేలు ఎప్పుడు కూడా మనం మన దృష్టే మనకు ఉంటుంది. అంటే నేను నేను అనే సెంటర్డ్ దాని చుట్టే అంతా తిరుగుతుంటాం. కనుక నేను 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 అనే ఏ అహంతా స్ఫురణ ఉందో అది జీవుడు అని చెప్తున్నాం మనం. ఆ స్ఫురణతో వాడు దేనితో తన్మయమైపోయాడు, మూడింటితో తన్మయమైపోయాడు, వాటితో కలిసి ఉన్నాడు వాడు. ఈ మూడు ఏమిటంటే త్రిగుణాలు, త్రి అవస్థలు, అంతేకాకుండా త్రి శరీరాలు, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, జాగ్రత్త స్వప్న సుషుప్తులు. ధీరహ, వెనక్కి రావడాడు. ఇక్కడ ఉండడం హ్యాపీ, ఇది వెనక్కి తిరిగి చూడాలి. అది ప్రత్యక్ దృష్టి. ఎంత కష్టం, మొత్తం ఇక్కడ చూపించారు. ఎవరో అంటారు విజ్ఞానమే ఉంటుంది, ఎవరో ఏంటి గుండె ఎంత ఉంటుందంటే ఇంతట, అంటే హార్ట్, నీ హార్ట్ ఎంత ఉంటుందంటే నీ పిడికలంతా, ఎవడి పిడికల పరిమాణం వాడు హార్ట్ అన్నాడు. అంటే వాడు హృదయాన్ని తెలియజేస్తుంది హస్తం అని తెలిసిపోతుంది కదా. నీ అంతరంగ చైతన్యాన్ని ఆవిష్కరించుకోవడానికి హస్తంతోనే ప్రయత్నించు. ఇన్ని రహస్యములు ఉన్నాయి. కనుక ఒక్కదానితో ఆ ప్రత్యక్ దృష్టికి వెళ్ళి పట్టుకోవడం ఇది. ఈ చూడడం అనేది చూస్తే నాయన నీకు ఆధారమై ఎవడ అంతర్యామయ్య ఉన్నాడో ఆయన్ని చూడవయ్యా అని అంటాం. ఇంకా రెండు అనే దృష్టితో ఆలోచిస్తే, కానీ ముందు అది జరిగితే అటువైపు తిరిగితే కదండి అది నేను ఒకటని తెలిసేది. ముందు అటు తిరిగి అటువైపు ప్రయాణించడానికి పనికొస్తుందా ఆ సాధనాపదం. కానీ క్రమంగా అదేమవుతుంది, దాన్ని తాకగానే ఏకమైపోయింది. ఏకమైపోయి మా మొత్తం పూర్ణమధ పూర్ణమిదమని చూపిస్తూ చక్కగా కనిపిస్తుంది. ఆ మిగిలినంతా పూర్ణమని. ఇంత చక్కగా మూడింటితో ఈ మూడే ప్రపంచం. ప్రపంచ దృష్టిని విడిచి పరమాత్మ దృష్టి వైపు రావడమే కైవల్యం. ఎంత తేలిగ్గా ఒక్క చేత్త చెప్పేశాడు. అది చూపించేట అంతే వీళ్ళందరికీ జ్ఞానం అర్థమైపోయిందిట. ఇప్పుడు మనకు చాలామంది చూపిస్తారు, వచ్చిందా చూపించడానికి, ఏముంది చెయ్యింది కనుక చూపిస్తాం. రాలే, చూపించాల్సిన వాడు చూపిస్తే వస్తుంది అనమాట. ఎవడు అదో అతడు చూపించాడు కనుక వచ్చింది. కనుక ఆయనై స్వయంగా వచ్చాడండి. ఎంత గొప్ప విషయం. మనం గురువునందు ఆయన్ని భావించాలి. ఆయనే గురువు ఇచ్చారండి, ఇంకేం విశేషం. అందుకే ఆయన ముద్రాం భద్రార్థదాత్రీం అన్నారు. ముద్రాం భద్రార్థదాత్రీం, ఆ ముద్ర భద్రమైన అర్థాన్ని చెప్తుంది. భద్రమైన అర్థం అంటే భద్రమేది, కైవల్యమే భద్రం, ఆత్మయే భద్రం. అంతే కదండి, నీ దేహానికి భద్రం లేదు, నీ ప్రాణానికి భద్రం లేదు, నీ బుద్ధికి భద్రం లేదు, నీలో భద్రంగా ఉన్నది నీ ఆత్మ. ఆ ఆత్మని అందించే, ఆత్మని ప్రయోజనంగా చూపించే, ఆత్మని అర్థంగా అందించే ముద్ర అది. అందుకే ముద్రాం భద్ర అర్థదాత్రీయం అన్నారు. అందుకే శంకరుల వారు ఇప్పుడు మనం చెప్పుకోయే స్తోత్రం చివరిలోకి వెళ్ళేటప్పటికీ యో ముద్రయా భద్రయా అన్నారు. భద్రమైన ముద్రతో అని అదే మాట అక్కడ వేశారు ఆ మహానుభావుడు. కనుక ఆ ముద్రకు అంత ఉన్నదండి, కరకలిత చిన్ముద్రమానంద రూపం. ఇది ఒక విశేషం. అంతేకాదు మొత్తం పరమేశ్వరుని యొక్క లక్షణం అంతా కూడా 5 వేళ్లలోనే ఉందిట. ఈ 5 వేళ్ళు ఏమిటి అని చెప్తున్నాడు. ఈ జగత్తులో మనం చూసేది ముందు నామం రూపం, నామం రూపం చూస్తున్నాం. కానీ వీటి వెనకాల ఉండేది అస్థి భాతి ప్రియం అనేది ప్రధానంగా. కనుక అది బ్రహ్మ లక్షణం. అది అస్థిభాతి ప్రియం బ్రహ్మవి, నామరూపం జగత్తువి. జగత్తు అంటే జగత్తు కానీ వేరుగా ఉన్నాడా, అది మళ్ళీ వేరే విషయం. జగత్తుకు వేరుగా లేడు. నామరూపములతో భాషిస్తున్న జగత్తు ఎంత లీనమై ఉన్నాడు, కానీ ఆయనకి నామం రూపం లేదు, అది ఇక్కడ చెప్పడం. కనుక మనం నామరూపాత్మకమైన జగత్తును చూస్తున్నాం. కానీ జగత్తుకి ఆధారమై అస్థి భాతి ప్రియం అంటే ఉనికి అయిన వాడు ప్రకాశస్వరూపుడు ఇష్టమైన వాడు అంటే ఆనంద స్వరూపుడు. ఇష్టం అంటే మరేంటో కాదండి, ఆనందమే ఇష్టం. అవునా కదండి, సృష్టిలో ఏది ఇష్టం అంటే నాకు అల్ల తిండి, ఆ తిండి ఇష్టం అండి, ఈ బట్ట ఇష్టం అండి అంటే అది ఎందుకు ఇష్టం? దానివల్ల నీకు ఆనందం కలుగుతోంది ఇష్టం కదా, కనుక వస్తువు ఇష్టం కదా, ఆనందం నీకు ఇష్టం. కనుక ఇష్టమైనది ఏమిటి? ఆనందం. అస్థి భాతి ప్రియం అంటే సత్తు చిత్తు ఆనందం. ఇది ఎప్పుడూ మారదు. మారేవేమిటి? నామం రూపం మారుతున్నాయా లేదా? మొన్న మన పేరు ఫలానా, ఈరోజు మరో పేరు ఉండదు ఎవడికి నిజానికి. అప్పుడు రామయ్య, ముసలయ్యాక రామయ్యే, కానీ అప్పుడు వాడిని కుర్రాడా అని పిలిచారు, ఇప్పుడు ముసలాడా అని పిలుస్తున్నారు. మారిందే లేదా? కనుక నామం రూపం రెండూ మారుతుంటే వ్యవహారంతో, ఈ దేహంతో రామయ్యతో మరో దేహంతో పుల్లయ్య లేకపోతే పుల్లమ్మ, ఇవి మారిపోతున్నాయి. కనుక నామం రూపం మారుతోంది కానీ మారకుండా ఉండే వస్తీ భాతి ప్రియ అది ఎప్పుడు చూస్తావు? నువ్వు నామరూప దృష్టిని ఉపసంహరించి తదంతర్గతమైన ఆధార చైతన్యాన్ని ధరిస్తే. కనుక మనం ఇటు నుంచి లెక్క పెట్టడం జీవుడి లక్షణం, అటు నుంచి చూడడం ఈశ్వర దృష్టి. అందుకు మనం అటు నుంచి చూడాలి. అస్థి భాతి ప్రియం నామం రూపం, లెక్క ఎలా మొదలైంది? అస్థి భాతి ప్రియం నామం రూపం. నీకు లక్ష్యం ఏమిటి? అస్థిభాతి ప్రియం. అందుకు ఏం చేయాలంటే నామరూపాలు ఉపసంహరించి అస్థిభాతి ప్రియమును చూడు. ఇది ఆంతర్యం. దీన్ని చెప్పారు. ఒక్క చేతిలో ఎన్ని చెప్తున్నాడండి, అన్ని వాళ్ళకి స్ఫురించాయి. అంటే వాళ్ళకి స్ఫురించాయి అంటే అర్థం, స్ఫురింపజేసే స్ఫురణశక్తి అయిన చైతన్యమే ఎదురుగా రూపం ధరించి అనుగ్రహంతో కూర్చుంది గనక ఆ చేతి నుండి అన్ని వెళ్ళే వాళ్ళకి వెళ్ళి ఆ జీవ బ్రహ్మక్య అనుభవాన్ని పొందారు. ఇన్ని అర్థములున్నాయి ఆ ఒక్క హస్తంలో. అందుకే ముద్రాం భద్రార్థదాత్రిం కరకలిత చిన్ముద్రమానంద రూపం స్వాత్మారామం. తనయందు తాను ఆనందించేవాడు, అదే ఆయన స్వభావం. స్వాత్మారాముడు తనయందు తాను రమించువాడు అంటే ఆనందించువాడు, క్రీడించువాడు. జగతి అవసరం లేదు. పరిపూర్ణుడికి దేని అవసరం కావాలండి? మీరు ఒక కడవలో నీరు పోస్తారు, ఎంతవరకు? అది నిండే వరకు. నిండిపోయిన తర్వాత కూడా పోస్తే ఏమంటదు, ప్రయోజనం కూడా లేదు. పరిపూర్ణుడికి ఏం కావాలి? అందుకు సర్వపరిపూర్ణుడు ఆయన. ఆ సర్వపరిపూర్ణుడికి వెలియేడ లోనేడా అంటాడు అన్నమాచార్య. సర్వము తానైనటువంటి ఆ పరిపూర్ణుడికి వెలుపుల లోపల ఏమున్నది? కనుక అంతా తానేనప్పుడు ఎవడికండి ఆనందం కోసం ఆరాటం ఉంటుంది? తన లోపల లేదనుకుంటే, బయట నుంచి కావాలనుకుంటే తాపత్రయాలన్నీ ఉన్నాయి. అంతే, కొలత కొరత ఎవడికి ఉంటుందో వాడు ఆనందం కోసం వెంపర్లాడతాడు. కానీ కొలత లేనివాడు, కొరత లేనివాడు ఆయన పరిపూర్ణుడైనటువంటి అప్రమేయుడు గనక స్వాత్మారామం ముదిత వదనం. అంత ఆనంద స్వభావమే కాదు, రూపం స్వీకరించినప్పుడు కూడా ప్రత్యణువు ఆయనలో ఆనందాన్ని ప్రకటీకరిస్తోంది. అందులో ముఖ్యంగా ముఖం భావస్థానం గనక, పైగా రుద్రయత్తే దక్షిణం ముఖం అన్నాం గనక, ఆ ముఖంలో ఏం కనిపిస్తుంది? ముదిత వదనం, ఆనందమయమైనటువంటి వదనం. అటువంటి దక్షిణామూర్తి మీడే వటబిటపి సమీపే భూమి భాగే నిషన్నం సకల మునిజనానా జ్ఞానదాతారమారాత్ త్రిభువన గురుమీశం. పట్టుకున్నా ఎట్టాడు వాడిని పట్టుకున్నామంటే, గురువులకు గురువు అయినటువంటి త్రిభువన గురువుట ఆయన పట్టుకుని ఇంకేం కావాలండి? త్రిభువన గురుమీశం దక్షిణామూర్తి దేవం ఆయన పట్టుకుంటే ఏం చేస్తాడంటే, జనన మరణ దుఃఖచ్ఛేద దక్షం నమామి. ఇక్కడ దక్షిణామూర్తి శబ్దంలో దక్షిణ అనే శబ్దానికి నిర్వచనిస్తున్నారు గురువుగారు. దక్షిణ అంటే సమర్థత. ఏ సమర్థత? జనన మరణ దుఃఖాన్ని సమూలంగా ఛేదింపజేయడం అనే దక్షత. అది ఎవ్వడి దగ్గరే లేదండి, ఆయన ఒక్కడి దగ్గరే ఉన్నది. ఆయన తప్ప ఏ ఒక్కడు కూడా మోక్షాన్ని ఇవ్వలేడు. ఆ మోక్షం ఆయనే ఇవ్వాలి. అందుకే జనన మరణ దుఃఖచ్ఛేద దక్షతే దక్షిణ. అందుకోసమే మూర్తి ధరించాడు గనక దక్షిణామూర్తి. చిత్రం ఎంత ఆశ్చర్యం అంటున్నారండి. మొట్టమొదట ఆశ్చర్యం, ఆశ్చర్యమే పరమాత్మ, ఆశ్చర్యమే పరమాత్మ. చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్య గురుర్యువా. ఎంత గొప్పగా మాట్లాడారండి ఇక్కడ. వటతరోర్మూలే, వటతరువుటండి ఇక్కడ. చాలా ఆంతర్యం కనిపిస్తుంది ఇక్కడ. వటతరువు అంటే విస్తరించకపోతే వటతరువు. మన బ్రతుకే పెద్ద వటవృక్షం. మన బ్రతుకే అంటే ఒక పుట్టుక ఒక చావు మధ్యే కాదు, కొంచెం ఆలోచించండి ఇక్కడ. ఒక పుట్టుక ఒక చావే కాదు, అది ఇప్పుడు మనకు కనిపించే ఊడ మాత్రమే. కానీ జీవుడి అవిద్య అనే దుంపలోంచి ఎన్ని ఊడలు దించుకున్నాడో, ఎన్ని జన్మలిచ్చాడో. కనుక వీడి యొక్క విస్తారమైన జన్మ పరంపర అంతా కూడా ఒక వటవృక్షం. ఎంత పెరుగుతున్నదంటే దాని చైతన్యం ఆధారంగానే పెరుగుతుంది. కానీ వీడి అవిద్య వల్ల ఇంత విస్తరిస్తుంది. ఈ విస్తరిస్తూ ఉంటే దానిలో ఈ జీవుడు ఇంతకాలం తిరిగి 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 ఎంతటివాడో జీవభావం అనే పరిమితత్వంతో ఆలోచిస్తే వృద్ధుడే శీర్ణించుకుపోయే లక్షణంలో తిరిగాడు గనక వాడు ముసలివాడు. వీడు ముసలివాడే, కానీ ఎవడి వల్ల ఇదంతా నడిచింది? వాడు మాత్రం యువకుడే. వాడిని చూడు ఆ లోపల. కనుక అంతవరకు విస్తరించుకుపోయేవే మర్రి చెట్టుని, ఇంత మర్రి చెట్టుకి మూలమైన ఈశ్వర చైతన్యాన్ని దర్శించు. ఏది అధిష్టాన చైతన్యమై ఉన్నదో దాన్ని దర్శించు. అందుకో నీ లోపలున్న తలపులన్నీ కూడా నిరంతర చింతనతో, నిరంతర విచారణతో, నిరంతర సాధనతో పండి ఈ చింతనలే మహర్షులు. మహర్షులు అంటే దర్శన శక్తి గలవాళ్ళు. కానీ మన ఆలోచనలే ఇక్కడ మహర్షులు, మన బ్రతుకే వటవృక్షం. ఇంత దానికి మూలంలో ఉన్నటువంటి అధిష్టాన చైతన్యమే దక్షిణామూర్తి. అటువైపు ఈ ఆలోచనలన్నీ వెళితే అక్కడ జరామరణ వర్జితుడైనటువంటి నిత్య యవ్వనుడైనటువంటి పూర్ణ బ్రహ్మము ఆయన సాక్షాత్కరిస్తున్నాడు. అది అది ఎలాంటిది అంటే చిత్రం. అన్నిటికంటే ఆశ్చర్యం ఆయనేట. ఆశ్చర్యవత్ పశ్చిత కశ్చిదేనం అని మనకి ఉపనిషత్తులు చెప్తున్నా, గీతా చెప్తుంది. కనుక ఆశ్చర్యం అనే మాట నుంచి శంకరులు చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం. ఆయన్ని ఆశ్రయించేటప్పుడు ఉపన్యాసాలు లేవండి, ఎందుకంటే ఆ అఖండమైన ఆత్మతత్వం ఆనందానుభూతి. అంతేగాని దీపం వెలిగించి నాకు వెలుగు నిమ్ము వెలుగు నిమ్ము వెలుగు నిమ్ము అని ప్రార్థించక్కర్లేదు, అది ఇచ్చేదే అది. కనుక ఈశ్వర సాక్షాత్కార అనుభవంతో నా జ్ఞానమివ్వు అని అనక్కర్లేదు, జ్ఞానమే ఆయన. అందుకే ఇక్కడ ఆ మాట మౌనం వ్యాఖ్యానం. శిష్యాస్తు చిన్న సంశయా గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధే సర్వ విద్యానాం దక్షిణామూర్తే నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. కేవల జ్ఞానమే ఆయన మూర్తిట. మనకు మూర్తి వేరు, జ్ఞానం వేరు, కానీ భగవంతుడికి జ్ఞానమే మూర్తి. అది అందులో ఉన్నటువంటి గొప్పతనం. జ్ఞానమే మూర్తి భవించితే దక్షిణామూర్తిగా గోచరిస్తున్నాడు అని చెప్పి స్తోత్రం చేస్తున్నారు ఇక్కడ. అయితే దీని స్తోత్రం అని ఎందుకన్నామంటే ఆయన అన్నారు అముష్మిన్ స్తవే అంటారు చివరికి ఈ స్తోత్రమునందు అని. కానీ నిజానికి స్తోత్రం అంతామా అంటే దానిలో చెప్పబడేదంతా ఆత్మతత్వ విచారణే. కనుక ఈ స్తోత్రాన్ని అలా ఎలా అనుసంధానం చేయాలో చివరి శ్లోకంలో అని చాలా చక్కగా వివరించారు. అది బాగా మననం చేసుకుంటే ఈ స్తోత్రాన్ని అనుసంధానం చేయవలసిన విధానం అక్కడ మనం పూర్తిగా గమనించవచ్చు. తేనాస్య శ్రవణాత్ తదర్థమననాత్ ధ్యానాత్య సంకీర్తనాత్. తేనాస్య శ్రవణాత్ అంటే ఈ స్తోత్రాన్ని వినడం, దాని అర్థాన్ని మననం చేయడం, మననం చేసిన దాన్ని ఎల్లవేళలా బుద్ధి యందు ఏకాగ్రంగా నిలపడం, ఆ ఏకాగ్రత వల్ల కలిగిన అనుభూతితో నిరంతరం దానినే స్మరిస్తూ ఉండడం ఏదైతే ఉందో అది సంకీర్తనం. ఇది చేస్తే సర్వాత్మత్వ మహావిభూతి సహితం సీశ్వరత్వం స్వతహా, వాడు ఈశ్వరునితో తాదాత్మ్యం చెందుతాడు. సర్వాత్మత్వాన్ని స్ఫుటీకరించే స్తోత్రం ఇది అన్నారు. అంటే ఈ స్తోత్రం యొక్క లక్షణం ఏంటి, ఏ విధంగా దీన్ని అనుసంధానించాలో చెప్పాడు. అంటే మందు ఇచ్చేవాడు ఆ మందు వల్ల ఏం జబ్బు పోతుందో చెప్పి మందు ఎలా పుచ్చుకోవాలో చెప్తాడు కదా. అలా ఇక్కడ ఈ 9 శ్లోకాల ఔషధాన్ని తయారు చేసి ఈ మందు పర్పస్ ఏమిటి అంటే సర్వాత్మత్వ స్ఫుటీకృతం. అది సర్వము ఒకటే ఆత్మ అది తెలుసుకోవాలి, రెండవది లేదు, ఉన్నది ఒకటే ఆత్మ. ఏమిటండి నా ముందు లక్ష కనబడుతున్నాయని, అదే కదా సమస్య. అందుకు కదా సాధన, అందుకు కదా స్తోత్రం, అందుకు కదా గీత, అందుకు కదా ఉపనిషత్తు. మనకి ఆ సర్వాత్మత్వాన్ని స్ఫుటీకృతం స్పష్టం చేయడానికై అముష్మిన్ స్తవే ఈ స్తోత్రంలో ఆయన ప్రతిపాదించారు సత్యాన్ని. అయితే అది చదివినంత మాత్రాన్ని తెలిసిపోతుందా, కాదుట. శ్రవణాత్, శ్రవణం చేయాలి, అదే చేస్తున్నాం కదండి ఆవలిస్తూ. అది కాదు ఇక్కడ శ్రవణాత్ అంటే శ్రవణం ఎలా చేయాలో శివపురాణంలో శివుడు చెప్తాడండి. శ్రవణం ఎలా చేయాలో చెప్పాడు. ఎలా అంటే ప్రియుడు ప్రియురాలు గురించి కబుర్లు వినడానికి ఎంత అటెన్షన్ పే చేస్తాడో నా విషయం వినడానికి అంత ఆసక్తి చూపడానికి శ్రవణం అంటారు అన్నాడు. ఎంత చక్కటి ఉపమానం చెప్పాడు. అలా చెప్తే గానీ మనకు అర్థం కాదు, అలా చెప్తే గానీ మనకు అర్థం కాదు. ఎందుకంటే మనిషి జీవితంలో అనుభూతులు అవన్నీ కూడా వాడికి స్వీట్ నథింగ్స్ అంటారు, అక్కడ ఏముండదు కానీ స్వీట్గా ఉంటుంది. అందుకు ఆ ప్రియుడు ఆ ప్రియురాలు మాటలు వినడానికి ఎంత ఆసక్తి చూపిస్తాడో భగవద్విషయం వినడానికి శ్రద్ధాళు అంత ఆసక్తి చూపిస్తాడు. మనం అది తప్ప మిగిలిన వాటి అందు అంత ఆసక్తి చూపిస్తాం. కనుక శ్రవణం అనగానే అది ఉందా లేదా అని ఆలోచించుకుంటే అక్కడే పెద్ద క్వశ్చన్ మార్క్ వస్తుంది మనకి. ఇటు శ్రవణం తర్వాత అది అర్థ మననాత్ నెక్స్ట్ స్టెప్, అర్థాన్ని మననం చేయాలి. మననం చేసిన దాన్ని ధ్యానించాలి. ధ్యానించగలిగే ఆనందపు అనుభూతిని వ్యక్తీకరించడమే సంకీర్తన. అంతేగాని శుభ్రంగా మధ్యళ్ళు హార్మోని పట్టుకుని పాడడంగా సంకీర్తన అంటే. సంకీర్తన గీతం అనే మాటకు శాస్త్రీయమైన అర్థం ఏంటంటే ఆనందానుభూతితో పలికేటటువంటి వ్యక్తీకరణ అనర్థం. అది జరిగితే అప్పుడు ఆ సర్వాత్మకుడైనటువంటి ఈశ్వరునితో తాదాత్మ్యం చెంది నేను జీవుడనబడే నేను ఈశ్వరునికి వేరు అనే భావం పోయి సాదీశ్వరత్వం తత దాన్ని పొందుతాడు సుమా అని పర్పస్ చెప్పేశాడు ఆయన. అంటే ఒక్క ఇది చేస్తే చాలండి, అంత సింపుల్. అదే కష్టం, ఎందుకంటే డెన్సిఫైడ్ చేసి ఒక్క క్యాప్సూల్గా ఇస్తే దాన్ని గమనించి తత్వం తెలుసుకోవడం అంటే అంత తేలిక. అందుకే ఇప్పుడు మనం శ్రవణం మననం వీటన్నిటి ద్వారా, కేవలం శ్రవణం అంటే ఇప్పుడు నేను శ్లోకాలు చదువుతుంటే మీరు వినేస్తే అయిపోలేదు కదా, ఏమి చెప్పారో మనసుకు పట్టడానికి ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. అయితే ఆత్మతత్వం వింటే తెలిసిపోతుందా? నాయమాత్మా ప్రవచనేన లభ్య అని ఉపనిషత్తే చెప్తుంది, ప్రవచనం ద్వారా ఆత్మ దొరకదు, మరి ఎందుకు మనం ఇక్కడ కూర్చొనుట అంటే ఇది శ్రవణంలోకి వెళ్ళి క్రమక్రమక్రమంగా మనకు వెళ్ళాలి. అంటే ప్రతి బోధన కూడా సాధనకు ప్రేరణ తప్ప బోధనే సాధన కాదు. ఇది మనం తెలుసుకుని ఈ శ్రవణాన్ని చెయ్యాలి. ఎందుకంటే ఇంత ఇంట్రడక్షన్ ఇచ్చానంటే ఏకాగ్రంగా వినండి, కాలక్షేప దృష్టిని విడిచిపెడితేనే విషయం వినాలి. అసలు ఆధ్యాత్మ రంగ ప్రవేశానికి ఉండవలసిన ప్రధాన అర్హత కాలక్షేప దృష్టి లేని ఏకాగ్ర దృష్టి. దీన్ని ప్రత్యగ్ర భావము అని అంటారు, అలర్ట్నెస్ అనేటువంటిది. మనం అన్ని చోట్ల చూపిస్తాం, చివరికి టీవీ సీరియల్ దగ్గర కూడా ఒక్క ఆధ్యాత్మిక విషయం దగ్గరికి వచ్చినప్పటికీ అలర్ట్నెస్ ఉండదు. లీజర్, కాలు చాచి వినగలం, ఆవలిస్తూ వినగలం, స్తంభానికి చేరబడిన వినగలం, ఇన్ని రకాలుగా వినగలం. కానీ ఇక్కడ అలర్ట్నెస్ కావాలి, ఎందుకంటే రచించిన వాడు మహానుభావుడు. అంతవరకు తాను వివిధమైనటువంటి ఉపనిషత్తులకు భాష్యం రచించి, ప్రకరణ గ్రంథాలు రచించి, ఇన్ని ఆ పరమాత్మతత్వంనే తెలియజేస్తున్నాయా. సర్వవ్యాపకుడైన పరమాత్మ అనుగ్రహం వల్లనే ఇవన్నీ తెలుసుకోగలం గనక ఆ పరమాత్మతత్వాన్ని స్ఫుటీకరించేటువంటి, గురుకృపను పొందించేటువంటి స్తోత్రాన్ని ఇస్తున్నారు ఇక్కడ. రేపు అందులో ప్రవేశిద్దాం. సర్వం శ్రీ పరమేశ్వర అర్పణమస్తు. శివాయ గురవే నమః. త్రిప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః. పృథివీ సస్య శాలిని. దేశోయం క్షోభరహితో. బ్రాహ్మణాః సంతు నిర్భయాః. అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః. అధనాః సధనాః సంతు జీవంతు శరదాంశతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. నమః పార్వతీ పతయే హర హర మహాదేవ. వందేశం.